జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రీ సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంతపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు అనుగ్రహించిన మహత్తరమైన గ్రంథం శ్రీకృష్ణార్జున సంవాదం. భగవద్గీతలోని ప్రతి శ్లోకంలో ఉన్న విశేషాలని, అనేక భాష్యాల సమన్వయంతో చక్కటి ప్రశ్నోత్తర విధానంతో మనకు అందజేశారు. ఇది మనకి లభించడం మన పూర్వజన్మ సుకృతం. ఎవరైతే నేను హిందువుణ్ణి, నేను ఆస్తికుణ్ణి అని మన సంస్కృతిని, సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారో వారందరూ తప్పకుండా దీనిలోని విషయాలని ఆ శాంతము చదివి అర్థం చేసుకుంటే చాలు, మనమేమిటో, మన మూలమేమిటో, ఆత్మతత్వమేమిటో చక్కగా అర్థమవుతుంది. అలా సాగినటువంటి ఈ గ్రంథంలో 72 భాగాలు పూర్తి చేశాం. అంటే 2వ అధ్యాయంలో 65వ శ్లోకం వరకు పూర్తయింది. ఆ తర్వాత స్వామివారు అనుగ్రహించినటువంటి గ్రంథంలో 40వ భాగం ప్రారంభమవుతోంది. 175, అంటే 1175 ప్రశ్న ప్రారంభంతో ఈ 40వ భాగం ప్రారంభమవుతుంది. కాశ్యపహన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీరంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. యోగము గురించి చాలా చక్కటైనటువంటి వివరణ ఇప్పటివరకు సాగింది. ఇక ఈ భాగంలో మళ్ళీ దాన్నే ఇంకా స్థిరపరుస్తూ చెప్తూ ఉన్నారు. తెలుసుకుందాం. అడిగేన్ రామానుజదాసన్, రానాయన కూర్చో, విషయాలన్నీ బాగానే అర్థమవుతున్నాయా? అడిగేన్ బాగానే అర్థమవుతున్నాయి, చాలా చక్కగా ఆనందంగా కూడా ఉంది. అయితే కొన్ని కొన్ని సందేహాలు మీరున్నారని ధైర్యంతో కొద్దిగా చనువుతో అడుగుతున్నాను అడిగేన్. తప్పకుండా చర్చించుకుందాం, చెప్పు. ఏం లేదు అడిగేన్, ఇప్పటికే చాలా విషయాలు చెప్పేశారు కదా. అవును అవును అవును, చాలా అనుకున్నాం మనం. అందుకే ఇంచుమించు ఈ శ్లోకం నుంచే ఇక ఈ అధ్యాయానికి ముగింపు పలుకుతారు. అంటే తాము ప్రారంభించిన ఒక్కొక్క విషయాన్ని క్రమంగా స్థిరపరుస్తూ చెప్తూ ఉంటారు. సరే అడిగాను, అయితే ఆ శ్లోకాన్ని ఒక్కసారి చెప్తారు అడిగాన్. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. మరి అన్వయము, తాత్పర్యాలు కూడా తెలుసుకోవాలి కదా. ముందుగా అన్వయం చూడు. చరతాం ఇంద్రియాణాం వర్తనం అను యత్ మనః విధీయతే తత్ అస్య ప్రజ్ఞాం అంబసి నావం వాయురివ హరతి. మనస్సును ఆయా విషయాల వెంబడి పోనిస్తే నీటిలో ప్రయాణిస్తున్న నావను బలమైన గాలులు ఎలా అయితే తమ ఇష్టం వచ్చినట్లు బలాత్కారంగా తీసుకుని వెళ్ళిపోతుంటాయో, అలాగే ఈ ఆత్మ విషయంగా స్థిరపడిన మనస్సు బలాత్కారంగా విషయ సుఖముల వైపే మొగ్గు చూపిస్తుంది అని. ఆహా అడియేన్, ఇక్కడితో ఇంద్రియ నిగ్రహ భాగం అయిపోయినట్లేనా? మనము యథా సంహరతే చాయం అని ప్రారంభించిన ఇంద్రియ నిగ్రహ ప్రస్తావనని తర్వాత శ్లోకంతో ముగిస్తున్నారు. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మరొక్కసారి శ్లోకం చదువుతున్నానే. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మరి దీని అన్వయము, హే మహాబాహో, తస్మాత్ యస్య ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః సర్వశః నిగృహీతాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరు నాయందు మనస్సు గలవాడగుటచే తన ఇంద్రియాలని విషయముల నుండి సమస్త విధములుగా నివర్తింపజేస్తుంటాడో వాడే స్థితప్రజ్ఞుడు. అడియన్ అడియన్. మరి ఇలా సిద్ధిని పొందిన వాడి విధం ఎలా ఉంటుంది అడియన్? మరి అదే కదా తర్వాత శ్లోకం అంతా చూద్దాం. యానిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగృతి భూతాని సానిశా పశ్యతో మునే. యానిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగృతి భూతాని సానిశా పశ్యతో మునే. అన్వయం చూడు. సర్వభూతానాం యానిశ తస్యాం సంయమి జాగర్తి యస్యాం భూతాని జాగ్రతి సా పశ్యతః మునేహే నిశ. అంటే సమస్త ప్రాణులకు ఆత్మ విషయమైనది కనబడక లౌకిక విషయభోగాలే కనిపిస్తూ ఉంటాయి. యోగికో మంచి యోగంలో ఉన్నటువంటి ఒక యోగి ఉంటాడు కదా, ఆ యోగికి లౌకిక విషయాలేమో కనపడవు, ఆత్మ విషయ దర్శనమే ఉంటుంది. అంచేత యోగి రాత్రి మనకి పగలు, మన పగలేమో యోగికి రాత్రి. అడియన్. బాగుంది బాగుంది, చాలా మంచి ఉపమానం వేశారు అడియన్. నిశాచరులు అంటే కూడా అలా అర్థం చెప్పేసుకోవచ్చా స్వామి? ఇదిగో నిశాచరులు అంటే రాక్షసులే, కనుక రాక్షసులంటే లౌకిక భోగాలు అనుభవించేవారు. కనుక యోగికి ఆ విషయాలు ఎలా ఉంటాయి? రాత్రే. కనుక ఆ దృష్టితోనేమో అనచ్చులే. అడియన్. అయితే యోగి అయిన వాడికి మన విషయాలను అనుభవించడంలో పొంగు కొంగు ఉండకూడదన్నమాట, ఉండదు కూడా. సముద్రంలా ఉంటాడతను, ఎంత ఎండలు కాచినా నీరు తరగదు, ఎంత వర్షాలు కురిసినా నదులు పొంగినా సముద్రంలో నీరు పెరుగుతుందా? పెరగదు. చిన్న చిన్న చెరువులకే ఆ ఎండిపోవడాలు పొంగిపోవడాలు. మరి 70వ శ్లోకం అదే ఉంటుంది, చదువుతాను విను. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతిమాప్నోతి నకామకామీ. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతిమాప్నోతి నకామకామీ. మరి అన్వయమేమో సులభంగానే ఉంది, మరి తాత్పర్యం విను. తనంత తానే పూర్ణమై ఉండే సముద్రం నదీ జలాలు ప్రవేశించినా ప్రవేశించకపోయినా ఎలా అయితే మార్పును పొందదో అలాగే ఆత్మావలోకన తృప్తి ఉన్నవాడే శాంతిని పొందుతాడు. లౌకిక సుఖాలు అనుభవించేవాడు పొందడు. ఇది తాత్పర్యం. అడియన్. చాలా చక్కగా ఉంది. అయితే అడియన్, మరి సముద్రం ఉదాహరణ చెప్పడంలో ఏదైనా విశేషం ఉందా స్వామి? అంటే ఏం పెద్దగా లేదు, కానీ ఒక చమత్కారం కనిపిస్తుంది అంతే. నదీ జలాలు రావాలని తానేనా కోరుకుంటుందా సముద్రం? ఒకవేళ వస్తే వద్దు అనదు సముద్రము. అలాగే యోగి తాను కోరకపోయినా వచ్చి పడే సుఖాలని దుఃఖాలని ఏమాత్రం పట్టించుకునే స్థితిలో ఉండడు అని అర్థం చేసుకోవాలి. అడియన్. చాలా బాగుంది. ఇలాంటి స్థితి రావడానికి అడియన్ మూలం దేహాత్మభ్రాంతి తొలగడమా ఇంద్రియ నిగ్రహమా స్వామి? ఓహో, రెండు అని చెప్పాలి. ఒకదానికి ఒకటి కార్యకారణాలు ఉంటాయి. 71వ శ్లోకం చూడు, చెప్తూ ఉన్నారు ఇప్పుడు. విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః శశాంతిం అధిగచ్చతి. మరొక్కసారే, విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః శశాంతిమధిగచ్చతి. అన్వయం యః పుమాన్ సర్వాన్ కామాన్ విహాయ నిస్పృహః నిర్మమః నిరహంకారః చరతి సః శాంతిం అధిగచ్చతి. అడియన్ అడియన్ తాత్పర్యం అర్థమైపోయింది, కానీ సందేహం మాత్రం మిగిలింది. అడియన్ చిన్న సందేహమే. అడియన్ ఏమిలే, చిన్న వయసులో ఈ సాధనలు ప్రారంభిస్తే సుఖం, కానీ పెద్ద వయసులో ప్రయత్నిస్తే కుదురుతుందా అని దాసుడు సందేహం. ఎందుకు కుదరదు, వయస్సుతో నిమిత్తం లేదు దీనికి. ఈ అధ్యాయం చివరి శ్లోకము ఈ విషయాన్నే మనకి ఉట్టంకిస్తోంది. చూడు, చదువుతున్నాను. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. అన్వయంలో హే పార్థ, ఏషా స్థితి బ్రాహ్మీ, ఏనాం ప్రాప్య న విముహ్యతి అంతకాలేపి అస్యాం స్థిత్వా నిర్వాణం మృచ్యతి. అంటే తాత్పర్యం, ఈ స్థితి అంటే ఫలసంగరహిత కర్మ అనుష్ఠానం, ఇది మనకు బ్రహ్మప్రాప్తికి హేతు. ఈ స్థితిని పొందినవాడు మళ్ళా సంసారాన్ని పొందడు. జీవిత చరమదశలో ఈ జ్ఞానం కలిగిన బ్రహ్మని తప్పక పొందుతాడు. అడియన్ అడియన్ ఇంతకీ ఈ రెండో అధ్యాయంలో కర్మయోగం చెప్పినట్ట, జ్ఞానయోగం చెప్పినట్ట అడియన్? ఓహో, అంతా విన్నావు కదా. మరి కర్మయోగ పరాకాష్ఠ జ్ఞానయోగమని గుర్తించుకో, అప్పుడు నీకు స్పష్టంగా తెలిసిపోతుంది. అడియన్ అడియన్ అంటే రెండు చెప్పినట్లే కదా. అవును, భగవద్గీతలో 2వ అధ్యాయం 18వ అధ్యాయం కూడా చాలా విలువైనవి. కలగలుపుగా చెప్పినట్లు అనిపించినా సాధారణ సాధకుడికి వచ్చే ఎన్నో సందేహాలు తీరిపోతాయి ఈ రెండిటి వల్ల. అందువలనే భగవద్గీతలో ఈ 2 అధ్యాయాలు పెద్ద పెద్దగా కనిపిస్తాయి మనకి. అడియన్ అడియన్ కొంతమంది, స్వామి భగవద్గీత ఉపదేశమంతా 2వ అధ్యాయంతోనే అయిపోయింది, ఇక దీని వివరణే మిగిలిన 16 అధ్యాయాలు అంటారు, అది నిజమేనా స్వామి? కాదు, ఇది అంతం కాదు, ఆరంభం అని తెలుసుకో. ఆత్మతత్వం మాత్రమే ఇందులో ఉంది, కానీ పరతత్వ విచారణ ఏనా ప్రారంభమైందా? అవ్వలేదు. 7వ అధ్యాయం నుంచి అది మనకి ప్రారంభమవుతుంది. ఈ మధ్యలో ఉండే 3, 4, 5, 6 అధ్యాయాల్లో ఉపాయ స్వరూపాలు అంటారు. అడి అని అర్థమైంది. మరి అలాగనే మరి 1, 2 అధ్యాయాల్లో స్వస్వరూపం అనొచ్చు కదా. అవును, 3, 4, 5 అధ్యాయాల్లో ఉపాయ స్వరూపం, వెరీ గుడ్. మరి అడియన్, 7 నుండి పరస్వరూపం, అంతే కదా స్వామి? సుమారుగా అంతే, కొద్దిగా తేడాలున్నా ప్రధానంగా అలాగే అనుకోవచ్చు. అడియన్ అడియన్ చాలా భోగ్యంగా చెప్పారు. సరే, 2వ అధ్యాయం మొత్తాన్ని ఒక్క శ్లోకంలో ఇమిడిచి చెప్పండి స్వామి, ఏదన్నా ఉంటే. నేను చెప్పేది ఏమిటి, మన యామనాచార్యుల వారు గీతార్థ సంగ్రహం రాశారు కదా, దానిలో ఇలా ఉంది, చెప్తున్నానే. నిత్యాత్మ అసంగకర్మేహ గోచరా సాంఖ్యయోగదీ ద్వితీయే స్థిత దీక్షా ప్రోక్త తన్మోహశాంతయే. అర్జునుని మోహం పోగొట్టుటకై, అంటే అర్జునుడికి ఏర్పడినటువంటి మోహాన్ని తొలగించడం కోసం ఆత్మజ్ఞానము ఫలసంగరహిత కర్మానుష్ఠానము ఈ 2వ అధ్యాయంలో చెప్పబడినది అని అంటూ స్వామివారు 40వ భాగాన్ని 1191వ ప్రశ్నతో ముగించారు. రేపటి రోజున 41వ భాగం, దీని కొనసాగింపు కొద్దిగా ఉన్నది, అంటే ఇంచుమించు 2వ అధ్యాయం పూర్తవుతోన్నది. ఆ విషయాలని రేపటి రోజున మళ్ళీ గమనిద్దాం. ఇంత చక్కగా మనకి స్వామివారు అనేక విషయాలను తెలియజేశారు. వారి దివ్య తిరువడిహళ్ళకి అనేక విధంగా దాసోహాలు సమర్పించుకుంటూ, ఇది వింటున్నటువంటి మీ అందరికీ స్వామివారి యొక్క మంగళాశాసనాలు నిండుగా కలిగాలని ప్రార్థిస్తూ అడియన్ రామానుజదాస కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.